ప్రకృతిలో జరిగే సంఘటనలు మనం మార్చలేము. సూర్యాస్తమయము సాయంత్రం 6:15 అవుతుంది అంటే అవుతుంది, ఆ టైంకి మీరేం చేయలేరు. రెండో రోజు పొద్దున్న ఏదో 6:20 సూర్యోదయం అవుతుంది అంటే అవుతుంది. అది ప్రకృతిని మనం మార్చలేము. ఏం చేయగలం అంటే ప్రకృతిని ఉపయోగించుకోగలం, అది మనం నేర్చుకోవాల్సింది. సంపూర్ణ ఆధ్యాత్మికత ప్రకృతిని ఉపయోగించుకోవటమే. ఇది మీరు ఎంత స్పష్టంగా అవగాహన చేసుకుంటే మన కార్యక్రమాలలో అంత స్పష్టమైనటువంటి తేడాలు వస్తాయి. అప్రోచ్ టువర్డ్స్ లైఫ్, మనం జీవించే విధానం ఉందే, మనం ఆలోచించే విధానం ఉందే, అది ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకుంటే పూర్తిగా మారిపోతుంది. ప్రకృతిని మనము మార్చలేము. పూర్ణిమ పూర్ణిమే అవుతుంది, అమావాస్య అమావాస్య అవుతుంది, నవమి నవమే అవుతుంది, అష్టమి అష్టమే అవుతుంది. వాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, విశ్వామిత్రుడు కానివ్వండి, వశిష్ఠుడు కానివ్వండి, ఆఖరికి ఆ బ్రహ్మ యొక్క మానస పుత్రులే కానివ్వండి, అది మారదు. అది మారదు అని మనకి స్పష్టమైనటువంటి అవగాహన వచ్చినప్పుడు మన జీవిత విధానాన్ని ప్రకృతిగా పూర్తిగా లయము చేసుకోగలిగితే ప్రకృతి ఒక్క క్షణము కూడా విశ్రాంతి తీసుకోదు. కాల గమనము ఎప్పుడు విశ్రాంతి తీసుకుంది? కానీ మన బుర్రకి ఓ తమాషా అయినటువంటి జాడ్యం పట్టించారు అందరూ, ముఖ్యంగా విదేశీయులు. రెస్ట్, రెస్ట్ కావాలి, విశ్రాంతి కావాలి, లీజర్ పీరియడ్. రెస్ట్ పుచ్చుకోకపోతే అట్ట, రెస్ట్ పుచ్చుకుంటే పని ఇంకా బాగా చేయగలం అనేటటువంటి ఒక భ్రమ మనకి బాగా కలగజేశారు. పుస్తకాల్లో చదివాను నాది, ఎంత నిజమో నాకు తెలియదు. కానీ కోడిని కనుక ముక్కు వంచి దాని ముక్కు దగ్గర నుంచి ఇలా చాక్ పీస్ పెట్టి ఇలా గీసేస్తే అట, అది ముక్కు పైకి ఎత్తట, అది అనుకుంటున్నాడు దాని ముక్కు కట్టేశారని. మనమేం కట్టలే, కానీ అది అనుకుంటున్నాడు దాని ముక్కు కట్టేశామని, అంతే. ఇంకా అది ముక్కు పైకి ఎత్తదు అని చదివాను పుస్తకాల్లో. అది కోడికి నిజం అవునో కాదో మనకు తెలియదు, కానీ మనకి మాత్రం ఖచ్చితంగా 100% నిజమే, ఖచ్చితంగా. అంచేత ఈ సంపూర్ణ ఆధ్యాత్మికత ఈ విషవలయం నుంచి బయటపడాలి. మనం ఎండగా ఉంది, ఆరోగ్యం బాగోలేదు, రేపేమవుతుందో, ఈ విషవలయం ఈ విశ్వవిద్యాలయం నుంచి బయటపడటానికి రకరకాల మహర్షులు, రకరకాల మహాత్ములు రకరకాల ప్రయోగాలు చేశారు. అవధూతలు అనేటటువంటి వాళ్ళు ఓ విచిత్రమైనటువంటి ప్రయోగం చేస్తారు. అసలు వాళ్ళు ఇళ్లల్లోనే ఉండరు. ఇల్లు ఉంటే కదా ఆ టైంకి ఇంటికి వెళ్ళాలనే గొడవ వస్తుంది, గడప దాటరు. మనం ఏమనుకుంటామో దాన్ని తలకిందులుగా చేస్తారు వాళ్ళు. మలేరియా వచ్చింది, జ్వరంగా ఉంది అంటే చన్నీళ్ళు స్నానం చేయండి అంటాడు. నిమ్మకాయ తింటే నాకు ఆస్తమా వస్తుంది అంటే నిమ్మకాయ రసం 5 గ్లాసులు తాగేయండి అంటాడు. ఎందుకంటే అనేక రోగాలకి పురుషులు చెప్పేది ఏంటి అంటే ఆ రోగం మీరు కావాలని అంటాను, వాటిని ఆహ్వానిస్తాంట నువ్వు రా అని. ముఖ్యంగా ఆస్తమా, అసలు అది శరీరానికి సంబంధించినటువంటి రోగం కానే కాదంటారు మహర్షులు. ఒకనొక కాలచక్ర భ్రమణములో ఏదో ఒక పని చేసి విపరీతంగా అలసిపోతాం మనం. ఎప్పుడో గుర్తులేదు మనకి ఆ మహాకాల చక్రాలు విపరీతంగా అలసిపోతాంట. ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ అలసడు గుర్తొస్తుందిట. శీతాకాలంలోనో ఎండాకాలంలోనో ఏదో ఇది ఫలానా వస్తువు తింటేనో ఏదో అది గుర్తొస్తుందిట. ఆ మహాకాల చక్ర ఎప్పుడో అలసి వాళ్ళు చెప్పింది అది ఆస్తమాకి. అందుకే ఋషుల దగ్గర చాలా మంచివై ఏ పాయింట్ దగ్గర అవుతే, ఏ కాలం వద్ద అవుతే మీకు ఈ భయం పట్టుకుందో దాన్ని చెరిపేస్తారు వాళ్ళు, తగ్గిపోతుంది. అన్ని రోగాలకి వాళ్ళ దగ్గర తక్షణమైనటువంటి మందు లేదు, కానీ ఈ ఫిట్స్కి ఈ ఆస్తమాకి తక్షణమైనటువంటి రోగాలు, తక్షణం ఆ కాలాన్ని కనుక మనం చెరిపిస్తే అది. మొట్టమొదట నేను పుస్తకాల్లో చదివినప్పుడు నేను నమ్మలే, అది నవ్వుకున్నాను నేను ఏంటిదని. కానీ నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ లేనిది, ఆ రోజు నేను ఎవరింట్లో అవుతూ ఉంటున్నానో నా స్నేహితుడింట్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నా చుట్టూ చేరారు, స్నానం చేస్తావా అన్నారు. ఆ రోజు అంటే చాలా ప్రేమగా చూసుకు, అతి ప్రేమగా చూసుకున్నమాట. నాకు ఆశ్చర్యం వచ్చింది, ఎందుకు ఇంత ప్రేమగా చూసుకున్నా. సరే ఏదో టీ అన్నారు, తాగాం. మళ్ళీ ఇంకో అరగిన తర్వాత మళ్ళీ టీ అన్నారు, తాగాం. అంటే ఆ కాలంలో ఇంకో భ్రమ నా మీద మనుషులకు ఉండేది, మాస్టర్ని ఎప్పుడైనా ఆపాలి అనుకుంటే ఒక్కప్పుడు టీ తాగండి వెళ్ళండి సార్ అంటే ఆగిపోతారని. ఇప్పుడు ప్రయత్నించకండి, అది ఆ అలవాటు లేదు ఇప్పుడు. కానీ ఆ కాలంలో నేను రీసెర్చ్ చేస్తున్న కాలంలో ఏంటంటే 1 గంటన్నర 2 అయ్యేది, దశాశ్వమేధ ఘాట్లో పొడవల మీద కూర్చుని అటు ఇటు వెళ్తూ ఉండేవాళ్ళం. నేను అంటూ ఉండేవాడిని ఇంకా 1 గంట అయిపోయింది వెళ్ళిపోవాలి అని, ఒకప్పుడు టీ తాగి వెళ్దామని. అది మళ్ళా 2 గంటలు అలా అనమాట. అలాగే వాళ్ళు నాకు టీ ఇచ్చారు చాలా. సరే ఏదో భోజనంలో అది నీకు ఏది ఇష్టం అన్నారు, అది నీకు ఇది ఇష్టం కదా అన్నారు, అది తీసుకొచ్చారు. ఆ పేర్లు ఇప్పుడు చెప్పాను, నేను చెప్తే నేను చాలా ప్రమాదంలో ఎదుర్కొంటున్నాను. అంచేత అంత అయ్యాక నాకు టెలిగ్రామ్ చూపించారు వాళ్ళు, మా అమ్మ చనిపోయింది అని టెలిగ్రామ్. అది అప్పటి నుంచి ఎప్పుడైనా ఎవరైనా ప్రేమగా చూసుకుంటే నాకు భయం వేస్తుంది నిజంగా. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఒకనొక పరిస్థితి, ఒకనొక దుర్ఘటనని గుర్తు చేస్తే, మనకి బాధాకరమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తే, ఇప్పటికీ ఈ సంఘటన జరిగి సుమారు 16 ఏళ్ళు దాటిపోయింది, కానీ ఇప్పటికీ టెలిగ్రామ్ అంటే నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం టెలిగ్రామ్ అంటే? అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనలో ఉన్నటువంటి అనేక బాధలు, అనేక భయాలు ఇవంతా దానివల్లే. అంతా ఏంటి అంటే ఎప్పుడో ఏదో జన్మలో, ఎప్పుడో ఏదో ఒక సంఘటన మనం మరవలేకుండా హత్తుకుపోయి అది అనేక రకాలైనటువంటి మానసిక వికారాలుగా, మానసిక జాడ్యాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మరి దీనికి విధానం ఏమిటి? మరి మనకి తెలియదు కదా ఏది మానసిక జాడ్యం వల్ల వచ్చిందో, ఏది నిజంగా రోగం వల్ల వచ్చిందో మనకి తెలియదు. అక్కడ మనం చాలా గందరగోళం పడతాం. సాయిబాబా ఫలానా వాళ్ళకి రోగం నయం చేశాడు కదా, నా రోగం ఎందుకు నయం చేయలేడు, చేయలేడు? కాలక్రమంలో వచ్చినటువంటి గీత వల్ల వచ్చిన రోగం అయితే ఆయన తక్షణం నయం చేయగలడు మీకు, తక్షణం. కానీ నిజంగా ఆర్గానిక్ డిఫెక్ట్ ఉందని జలుబు ఆయన నయం చేయలేడు. ఏమి చేయాలి, ఆయన రుమాలు పట్టుకోవాల్సిందే, ఆయన అనుకోవాల్సిందే. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సంక్రాంతి పర్వదినాన నేను చాలా ఉత్తరాల్లో రాశాను, చాలాసార్లు చెప్పాను, ఒకనొక విశేషమైన సంగీతానికి అనుగుణ్యంగా మీ శరీరాన్ని మీరు కదుపుకోగలిగితే ఖచ్చితంగా కాలానికి సంబంధించినటువంటి ఈ రోగాలు పోతాయి, గ్యారంటీగా పోతాయి. చైతన్య మహాప్రభు దీంట్లో స్పెషలైజ్ చేశాడు. కానీ ఇక్కడ ఈ రాక్ అండ్ రోల్ చేసేవాళ్ళు, సంగీతానికి అనుగుణ్యంగా భరతనాట్యం నేర్చుకున్నవాళ్ళు, కూచిపిడి విధానాలు నేర్చుకున్న వాళ్ళ రోగాలు పోవు. సహజంగా ఆ క్షణంలో మీకు ఏమనిపిస్తే ఆ విధంగా కనుక మీరు మీ శరీరానికి గమనం ఇవ్వగలిగితే చాలా మానసికమైనటువంటి వ్యాధులు పోతాయి. మనకి 99% ఇప్పుడు మన శరీరాల్లో ఉన్నటువంటి రోగాలు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, కడుపు మంటలు, ఎదుటవాడిని చూసి కడుపు మంట వస్తూ ఉంటుంది, మిల్లగా అల్సర్గా మారుతుందని, అందుకే దాన్ని మనం కడుపు మంట అంటాం. ఈ కడుపు మంటలు ఇవన్నీ కూడా ఆ డ్యాన్స్తో పోతాయి. చేయండి. అదే నాకు ఎక్కడ బాధ చేస్తుంది అంటే మీరు ఇన్వాల్వ్ కాలేరు ఎందులోనూ. ఏది మనస్ఫూర్తిగా చేయరు మీరు. నాకు బాధ అది ఏది చేసినా మనస్ఫూర్తిగా, భోజనం కూడా మనస్ఫూర్తిగా చేయము. అది లావికిపోతామేమో, సనబడిపోతామేమో, ఇది అవుతుందేమో, అదవుతుందేమో, అంతా అదో ఒక విశేషమైనటువంటి మానసిక జాడ్యాన్ని వదిలేసుకుని. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్ననే. ఎప్పుడైనా సంగీతం వింటే కాలు కదపని వాడిని ఎప్పుడైనా మీరు చూసారా? మంచి పాట వస్తూ ఉంటే సహజంగానే మీ తలలు ఆడతాయి, సహజంగానే మీ చేతులు ఆడతాయి, సహజంగానే మీరు ఆ లయబద్ధత వస్తుంది. దాంట్లో ఎందుకు లీనం అవ్వరు మీరు? పక్కవాడు ఏమనుకుంటాడో అని ఎందుకు బాధపడతారు? ఏమనుకుంటాడో వాడు ఏమనుకోడు, వాడికి డ్యాన్స్ చేయాలని ఉంటుంది. వచ్చిన పెద్ద కూడా ఏంటంటే ఎవడు ముందు అంతే. ఇది ఇవాళ నుంచి అలవాటు చేసుకోండి. చాలా ఉత్తరాల్లో కూడా రాశాను, నాకు గుర్తుంది. ఒక సంగీతం పెట్టుకుని రోజుకి కనీసం 15 నిమిషాలైనా దానికి లయబద్ధంగా మీరు శరీరాన్ని కదిలించండి. అప్పటికి మీరు సామూహికంగా చేసుకోలేకపోతే బెడ్రూమ్లో తలుపులు వేసేసుకుని ఓ స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్ పెట్టేసుకుని ఎగరండి. ఎంత పిచ్చి గంతులు మీరు వేయగలిగితే వేయండి, చేసి చూడండి ఏమవుతుందో మీకు. జర్మనీలో కాస్మిక్ ఫ్రాయిడ్ శిష్యుడు కార్ల్ యంగ్ అనేటటువంటి ఒక సైకాలజిస్ట్, మీకు మీ భార్య మీద కోపం వచ్చింది, మీ పిల్లల మీద కోపం వచ్చింది, ఖచ్చితంగా మీ బాస్ మీద గ్యారంటీగా కోపం వస్తుంది, కోపం రానివాడిని ఇంతవరకు నేను చూడలే, గురువుల మీద ఇంకా కోపం వస్తుంది, అసలు వాళ్ళు చెప్పింది ఏం వింటాం లేదు, మేము చెప్పినట్టు చేయాలి కానీ గురువు చెప్పినట్టు మేము చేయటం ఏంటని మనకు కోపం, మేము అడిగింది ఇవ్వలేదు, మేము చెప్పింది చేయలేదు. ఎందుకంటే గురువుకి తెలియదు ఎప్పుడు ఏమి ఇవ్వాలి, మనం చెప్పాలి పాపం ఆయనకి. సర్వజ్ఞుడైనా సర్వవ్యాపకుడైనా సర్వసమర్థుడైనా పాపం వాడికి చెప్పాలి, మనం చెప్పకపోతే తెలియదు, కోపాలు వస్తాయి. ఈ కోపాలన్నిటికీ కూడా కార్ల్ జంగ్ ఏం చేశాడు అంటే ఒక తలడా పెట్టుకోమన్నాడు. రాత్రి తలడా పెట్టుకుని మీకు ఎవరి మీద కోపం ఉంటే వాడు అనుకోండి అన్నాడు తలడని. బాధండి, చూడండి ఏమవుతుందో మీరు అనుకుంటారు, కానీ మీకు ఎంత రిలీఫ్ వస్తుందో దాంతో చేసి చూడండి. ఇవాళ కావాలండి, ఎవరి మీద కోపం ఉంటే వాడని, మీ గురువు మీద కోపం ఉందనుకోండి, ఆ తలడా మీ గురువు అనుకోండి, పటా 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 బాధ అయ్యండి, చేసి చూడండి. ఇది నవ్వులాటే చెప్పాను, నేను సీరియస్గా చెప్తున్నా. నేను చెప్పారు సైకాలజిస్ట్ వాళ్ళు. కానీ మీ కోపాన్ని ప్రకటీకరించుకోవటానికి ఇది చేయటం బదులు మీరు రోజు డ్యాన్స్ చేయగలిగితే, అసలు అది చేయక్కర్లేదు. అందుకు ఈ ఉదాహరణ చెప్పింది నేను. కానీ ఆ సవ్యమైనటువంటి రిథమ్ కానీ సవ్యమైనటువంటి ఇది కానీ మారండి. మీరు పక్కవాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు వాళ్ళకి ఏమైనా తెలిస్తే కదా అనుకోవటానికి, అయినా వాళ్ళెవరు మనకి చెప్పటానికి, మనం వాళ్ళకి చెప్దాం ఎలా జీవించాలో, జీవించే విధానాలు ఏంటో. ఇది ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో స్టార్ట్ అవుతుంది. దీనినే నటరాజ శక్తి అని కూడా అంటూ ఉండాం, శివశక్త్యాయుక్తు అని. ఈరోజు ఏమవుతుంది అంటే ఆ పార్ మహాకాళి కాలి కింద పడుకున్నటువంటి ఆ శవము ఆ శివుడు కదులుతాడు, డ్యాన్స్ చేయటం మొదలు పెడతాడు. 6 నెలల వరకు ఆ శక్తి మన నాడులలో 72,000 నాడులలో స్పందిస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని ఎలాగా నేను ఏం చేయాలా అనుకుంటూ ఉంటేనే నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ దిగారు వీళ్ళు. నేనేం ఆలోచించక లేకపోయింది, ఆ శివుడు ముందే స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రాము. కానీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా పర్వాలేదు, మొదటి రోజే మనం పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వగలము అని అనుకోవటం లేదు. కానీ నేను ఇది నేను అనేక సాధనలు ఇస్తున్నప్పుడు ఉత్తరాలు కూడా రాసినట్టు గుర్తు నాకు. మీరు ఈ దత్త నమస్కారాలు అవి ఇవి చేస్తున్నప్పుడు ఉత్తరాలలో ఇవంతా చేసుకున్న తర్వాత సంగీతం పెట్టుకుని దాన్ని వినండి. విన్నాక మీ శరీరము ఎలా కదులుతుంది అనుకుంటే అలా కదలండి. మొహమాట పడకండి, ఏమీ అవ్వదు, నథింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు మీరు పెద్ద అనుకుంటున్నారు, మీరు మీ వశంలో ఉన్నారని, ఏది మీ చేతిలో లేదా? కోపం వస్తే ఆపుకోలేరా? కాస్త ఎండగా ఉంటే భరించలేరా? ఏంటిటా మీరు మీ వశంలో ఉన్నది ఇప్పుడు? కనీసం ఆ డ్యాన్స్ చేస్తున్నప్పుడైనా ఆ ప్రకృతి యొక్క వశంలో మీరు వస్తారు. కనుక ప్రతిరోజు అదొక రూల్గా పెట్టుకోండి. మీరు ఎలా చేస్తారు, ఏమి చేస్తారు అంటే నా సలహా ఏంటి అంటే, ఎవరికి వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి, స్త్రీలు ఎక్కడో పురుషులు ఎక్కడో వేరువేరుగా మీకు వీలున్న చోట చేసుకోండి కార్యక్రమాన్ని. ఎలాగా అన్నదాన్ని నన్నే అడగక ఎలాగే చేయాలా అలాగే చేయాలా అని. కానీ ఈ సంక్రాంతి నుంచైనా ఈ రివల్యూషన్ మీరు తెచ్చుకోగలిగితే, యూ డ్యాన్స్ డ్యాన్స్ చేసేటటువంటి గురువు ఒకడే కనిపిస్తాడు మనకి, శ్రీకృష్ణుడు. ఇంకా మిగతా గురువులు ఎవరు డ్యాన్స్ చేయలే. వాళ్ళందరికీ డ్యాన్స్ అంటే భయం ఏమో, లేకపోతే వాళ్ళకి డ్యాన్స్ చేస్తే ఎవరెవరుకుంటారో అది సిగ్గేమో. అంచేత ఆ డ్యాన్స్ రామకృష్ణ పరమహంస చేసేవాడు భావోద్రేకంలో. ఆ భావోద్రేకం తగ్గాక మళ్ళీ పోయింది అది. సరే, అది వేరే విషయం. అది ఎందుకు తగ్గింది, ఏమైంది అనేది మనకి చర్చలో భాగం కాదు. కానీ మన మోకాళ్ళ నొప్పులు తగ్గాలి అంటే ఏ వయసులో ఉన్నా మీరు భయపడకండి. డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడటం ఏముంది అక్కడ? ఆనందించడానికి కూడా సిగ్గుపడాలా? ఏమి సిగ్గుపడక్కర్లే ఆనందించడానికి. లెట్ యువర్ బాడీస్ ఎక్స్ప్రెస్ వాట్ యు ఫీల్. అది ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి ఒక సలహా. రెండు, మనం ఇక్కడ చేసేటటువంటి అనేక కార్యక్రమాలు ఆశ్రమ స్థాయిలో ఇంకా రావటం లేదు. ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఎవరున్నా ఆ రిథమ్ చెప్పానే, పొద్దున్న 4:30 నుంచి రాత్రి 9:30 వరకు కార్యక్రమాలన్నీ కూడా వేసి ఉన్నాయి కదా, ఆ విధంగానే ఆ కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉండాలి. మరి ఇప్పుడు 12 గంటలకు ఆరతి ఇచ్చారు లేదో నాకు గుర్తులేదు. సరే, ఆ కార్యక్రమాలు అలాగే జరుగుతూ ఉంటేనే ఆశ్రమం అనిపించుకుంటుంది. అది అర్థమైంది కదా చెప్తోంది. దానికి ఎవరక్కడ ఉన్నారు, ఎవరు లేరు, ఒకళ్ళున్నా కూడా తిరగటమే, బొంగరం తిరిగినట్టు అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి. ప్లస్ మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది ఉంది కదా, స్మర్తిగామి సిద్ధక్షేత్రం దాటి వస్తే శ్రీ హంస రామాశ్రమంలో సాధ్యమైనంత వరకు మౌనం పాటించండి. కానీ సాధ్యమైనంత వరకు అనే మాటతో కొంపలు అంటుకుంటున్నాయి కనుక సాధ్యమైనంత అనే మాట తీసేసి ఇంకా మౌనమే. మాట్లాడుకోదలుచుకుంటే రోడ్డు మీదకి వెళ్దాం అంచేత. మనకి రోడ్డు మీద ఎవరైనా కనిపించారు అంటే మాట్లాడటానికి వచ్చారు అనుకోవాలన్నమాట. అలా అలవాటైపోవాలి. ఇక్కడ ఎవరు ఇంకా మాట్లాడకండి, ట్రై చేయండి దానికి ఆ స్థాయిని తీసుకురావటానికి. దాని తర్వాత ఇవాళ మనం మొదలెట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు మనం ఎంత తొందరగా పూర్తి చేయగలము అన్నది ఆలోచించండి. అది పూర్తి అవుతే తప్ప అసలు ఈ ఆశ్రమ స్థాపన యొక్క ఉద్దేశాన్ని మనము సాధించలేము. మొట్టమొదటిది ఏంటి అంటే, అక్కడ 4 చోట్ల ఇవాళ కుటీరాలకి ఒక శంకు ఒక ప్రారంభోత్సవం లాంటివి చేసుకున్నాం మనం. ఈ కుటీరాలు సప్త ఋషులకి కూడా మాతృక స్థానం వహించేటటువంటి 4 కుమారులు ఈ సంపూర్ణ సృష్టిని కంట్రోల్ చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటాం మనం. వాళ్ళనే కుమారులు అని పిలుస్తూ ఉంటాం, సనత్ కుమారులు అని. సనక, సనందన, సనత్ కుమార, సనక్ సుజాతీయులు అని ఈ 4 కుమారులు. ఈ 4 ఈ 4 వేదాలకి కూడా ప్రతీకలు. ఈ 4 సప్త ఋషుల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి 4 ఆధారభూతమైనటువంటి ఆత్మలు. వాటికి కావలసినటువంటి కుటీరాలు ఇక్కడ నిర్మితం అవుతున్నాయి. ఈ కుటీరాల నిర్మాణంలో కూడా మనము షోడశి గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుంటూ 16x24 దాని కొలతలు. అంతేకాకుండా నిన్న మీకు ఒక నూతనమైనటువంటి ఒక యంత్రాన్ని చూపించాను నేను. శ్రీ మహాకాళ చక్రవర్తి యంత్రము. ఆ చక్రవర్తి యంత్రానికి కూడా ఇది నాందిగా పనిచేస్తుంది కనుక దీన్ని మనం ఎంత తొందరగా ఫినిష్ చేయగలము అన్నది ఒక విధంగా మన లక్ష్యానికి మనం ఎంత తొందరగా చేరుకోగలము అన్నది తెలుపుతుంది. ఎంత ఫాస్ట్గా మీరు చేయగలరు అన్నది ఇంపార్టెంటే. ఆ నాలుగు, ఆ ఫాస్ట్నెస్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ రెడీ చేసేశారు అని చెప్పారు. పిల్లర్స్ రెడీగానే ఉన్నాయంటున్నారు. పిల్లర్స్ రెడీగా ఉన్నాయి కనుక మిగతాది కాస్త హైట్ లేపి దానిపైన రెల్లుగడ్డి వేయటమే అనుకుంటాను నేను. నాకు ఆ కన్స్ట్రక్షన్ గురించి పెద్ద డీటెయిల్స్ అవగాహన లేదు, కానీ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ మీరు దాన్ని పూర్తి చేసేయగలిగితే ఇంకొక కార్యక్రమాన్ని దీంతో పాటు సైమల్టేనియస్గా టేకప్ చేయండి. ఇది మీ అందరి ముందు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాల్సిన అవసరం వస్తుంది. ఒకడే లక్షలు డొనేషన్ ఇవ్వటం బదులు 100,000 ఒక రూపాయి ఇస్తే అయిపోతుంది అన్నది నేను నిరంతరం మన వాళ్ళకి చెప్తూ ఉంటాను. నేను 100,000 ఒక రూపాయి ఇస్తే చాలు, రిక్షా వాళ్ళని హైదరాబాద్ దగ్గర వెళ్ళి మేము ఇలా ఆశ్రమం కట్టుకోవాలనుకుంటున్నాం, మీరందరూ తలో రూపాయి ఇవ్వండి అంటే అయిపోతుంది. అది అడగగలగాలంతే మనం. కానీ వాళ్ళని ఎవరినో అడగటం ఎందుకు? మనం ఇంతమంది ఇక్కడ కూర్చుని మనమే తలొక రూపాయి వేస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళు లెక్క చూసుకోండి, నెలకు ఎంత అవుతుందో, సంవత్సరానికి ఎంత అవుతుందో, ఇలాంటి ఆశ్రమాలు మనం ఎంత కట్టచ్చో రోజుకో రూపాయి పక్కన పెట్టగలిగితే మనమే. దానికోసం మీ ముందు ఇది గత 16 సంవత్సరాలుగా నేను చెప్తున్నాను. నేను అడుక్కోవటమే మనకి అలవాటు అవుతుంది తప్ప ఇది చేయటం ఎందుకో చేత కావటం లే. ఎందుకు చేత కావటం లేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇందులో కష్టం ఏమిటో, అసంభవం ఏమిటో, ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది జుట్టు పీక్కోవటం వల్లే నా జుట్టు తగ్గిపోయిందని అనుమానం నాకు. ఇదివరకు చాలా మంచి జుట్టు ఉండే నేను కాతలా. మళ్ళీ మీరు ఎంత తగ్గించేస్తారో ఏంటో, అలా చేయకుండా ఇప్పటికైనా కనీసము కొంచెం సీరియస్ కండి. మీ బాధ్యతలను మీరు గుర్తించండి. ఈ చిన్న విషయానికి మళ్ళా మళ్ళా నేను చెప్పి చెయ్యకపోవటం అంటే మనకి ఎంత గౌరవం ఉందో ఋషుల మీద అదే చెప్తోంది మనకి. సినిమా టికెట్ కోసం ఎన్నిసార్లు అడుగుతారో నన్ను మా స్నేహితులు ఒకసారి అనుకున్నారు సినిమాకి వెళ్దాం రామకృష్ణ అని. నేను మర్చిపోయాను. నేను ఇది శనివారం నాడు వెళ్దాం అనుకున్నాం మేము. సరే మా స్నేహితులకి కూడా నా లక్షణం తెలుసు కనుక నువ్వు ఎలాగో మర్చిపోయి ఉంటావులే అన్నారు శనివారం. నాకు వాళ్ళు గుర్తు చేసినా గుర్తు రాలే. ఆ రోజు హాఫ్ డే కాలేజీ. పొద్దున్న 8 గంటలకు ఫోన్ చేశారు వాళ్ళు సినిమా థియేటర్ మేనేజర్కి. తర్వాత మాకు స్టూడెంట్స్ ఉంటారుగా, స్టూడెంట్స్ని పంపించారు. తర్వాత మాకు అటెండర్స్ ఉంటారు, ఆ అటెండర్స్ని పంపించాం. ఇదంతా ఎందుకంటే 2 గంటలు మ్యాట్ని చూడాలి. కానీ ఋషుల కార్యక్రమం చేపడతామని బీరాలు పలికే మనం, ప్రపంచాన్ని మార్చివేస్తామని గొప్ప చెప్పుకునే మనం ఈ చిన్నది చేయలేకపోతున్నాం. రిపీటెడ్గా నేను అడిగితే నాకు చాలామంది మా స్నేహితులు ఇక్కడ చెప్పేవాళ్ళంటే ఎవరు ఇవ్వటం లేదు మాస్టారు అని. నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు నేను మళ్ళా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అని. అలవాటు అయిపోయింది అనుకుంటా. కొంతమందికి లెక్చర్లు ఇవ్వటం అలవాటు ఎలాగో, కొంతమందికి చెప్పటం అలవాటు మళ్ళీ మళ్ళీ. అసలు చెప్పకూడదు అనుకుంటాను నేను చాలాసార్లు. అసలు ఎందుకులే వీళ్ళు అని నేను చాలాసార్లు ఇంకో ఆలోచన కూడా వస్తున్నాను. అసలు మనుషులతో ఎందుకు చేయించుకోవాలి ఈ పని? మానవేతర శక్తులు కావాల్సినంత ఉన్నాయి కదా అని. కానీ దౌర్భాగ్యం ఏంటి అంటే మనిషి అయితే ఇంకోడు కడితే వాడిని తోసేసి వీడు ఉపయోగించుకోగలుగుతాడు. వీడు అనుకుంటాడు ఉపయోగించుకోడు, తర్వాత వీడు అవస్థ వీడు పడతాడు, వీడికి తెలియదు ఎందుకు అవస్థపడ్డాడు. కానీ మానవేతర శక్తులు కట్టినటువంటి స్థలాలు మీరు ఉపయోగించుకోలేరు. అన్ఫార్చునేట్, అది వాళ్ళే ఉపయోగించుకోగలరు. అందువల్ల మీ వరకు ఋషులు వస్తున్నారు తప్ప వాళ్ళకి చేత కాక కాదు. అలాంటి కట్టడాలు వాళ్ళు కట్టించుకోలేక కాదు, చేతొచ్చు వాళ్ళకి. కానీ ప్రకృతిలో ఒక విచిత్రమైనటువంటి నియమం ఉంది. ఒకళ్ళు చేసింది ఇంకోళ్ళు అనుకుంటాం మనం, కొట్టేయగలుగుతున్నాం తీసేసుకోగలుగుతున్నాం అని. తీసుకోలేరు. ఎవరి కర్మానుసారము వాళ్ళకి లభిస్తుంది తప్ప మనకు వచ్చే బాధలు కానీ మనకు వచ్చే ఆనందాలు కానీ మనం అనుకుంటాం ఫలానా వాళ్ళు వస్తున్నాయని. ఏమి ఫలానా వాళ్ళ వల్ల రావటం లేదు, కేవలము మన వల్లే వస్తున్నాయి. అలాగే ఇందాక నేను డ్యాన్స్ గురించి చెప్పినట్టే రోజుకి 1 రూపాయి మీరు పక్కన పెట్టుకోగలిగి దాన్ని నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలకి ఖచ్చితంగా మనం ఖర్చు పెట్టగలిగితే రెండు లాభాలు మనకి. ఒకటి, ఈ సంస్థ యొక్క ఆదర్శం నిరంతరము మీ మనసులో మెదులుతూ ఉంటుంది. దానికోసం ఇది చేస్తున్నాం అంటే వల్ల ప్రతి ఇటుక ఆ లెవెల్లో ఉంటుంది. ప్రతి ఇటుకలోంచి కూడా ఆ ఆదర్శాల యొక్క, ఆ భావాల యొక్క తరంగాలు వస్తూ ఉంటాయి. కనుక ఆ నిర్మాణంలో కూర్చున్న వాళ్ళకే ఆ లాభాలు వస్తాయి, సహజంగా వస్తాయి ఆ లాభాలు. రెండవది ఏంటి అంటే, ఇది మనది అని మనం చెప్పుకుంటాం కనుక ఇంకోళ్ళు మన మీద ఆధిపత్యం చెలాయించడానికి వీలుండదు. అయితే ఎవడో ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే వాడు ఏమంటాడంటే, నా భార్య పేరు పెట్టంటాడు. సంస్థ పేరు పెట్టడానికి వీల్లేదు, మనం ఎందుకు పెట్టుకుంటాము? పెట్టడం పెట్టకపోవటం దాని గురించి నేను మాట్లాడటంలే. అసలు అలాంటి పరిస్థితి, ఇంతమంది మనం అక్కడక్కడి నుంచి వచ్చి ఇంత మంచి భావాలు కలిగినటువంటి మనం ఈ చిన్న పని ఎందుకు చేయలేకపోతున్నాము? ఇవాళ నుంచైనా దాన్ని మీరు చెయ్యండి, చేసిన తర్వాత కరెక్ట్గా ఫలానా తారీఖుకి ఒక ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ డబ్బును కలెక్ట్ చేసి డీడీ ద్వారా పంపించడం అలవాటు చేసుకోండి. అదే చేత కావటం లేదు. ఎందుకు అవటం లేదు? 16 ఏళ్ల బట్టి చెప్తున్నాను, ఇది ఎందుకో అవటం లేదు. అది ఇది అవన్నంత వరకు మీరు ఎంత కట్టినా ఒకటే, మీలో భావాలు లేవు. ఎప్పుడో ఒకసారి నా మాటలు వింటే ఏమైంది మాస్టారు చేసి పారేస్తూ ఉంటారు. తర్వాత ఏంటైంది అంటే, మీకు తెలియదండి రాత్రిలో మాకు నిద్ర లేదు. ఎందుకు నిద్ర లేదు? టీవీలో ప్రోగ్రామ్ చూసాం. టీవీలో ఎందుకు ప్రోగ్రామ్ చేసాం అంటే, మా బంధువులు వచ్చారు. మా బంధువులు ఎందుకు వచ్చారంటే, అదే కదా కర్మ అండి మాది, వాళ్ళు వస్తారు మేము వద్దన్నాను. ఈ గందరగోళంతోనే రోజులు గడిచిపోతాయి తప్ప, ఒక్కసారి మనం ఒక ఆదర్శాన్ని పెట్టుకుందాం, ఆ ఆదర్శానికి అనుగుణ్యంగా మనం జీవిద్దాం, జీవితాంతం జీవిద్దాం అనేటటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఈరోజు తీసుకోండి. మీరు నాట్యం చేస్తారు, రోజుకి 1 రూపాయి ఖచ్చితంగా పక్కన పెడతారు. నన్ను భలే ప్రశ్న వేస్తారు, మాస్టారు నన్ను ఉద్యోగం చేయటం లేదు కదా, మేము అక్కడ నుంచి డబ్బిస్తామని. వాళ్ళ పోపులు పెట్టిలో చూస్తే 500 రూపాయలు కనిపిస్తాయి. ఏదో అంటే నవల్లో చదివాను నేను ఇంతకీ అది. అంచేత మీకు మిగతా వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, దీనికి కూడా అక్కడి నుంచి డబ్బులు వస్తాయి. రోజుకి 1 రూపాయి పక్కన పెట్టి అది మీ అంతటి మీరు మిమ్మల్ని ఎవరు అడగకుండా పంపిస్తే వచ్చే డబ్బుతోనే కడతాం, లేకపోతే కట్టం. అది చూస్తారు, అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని జన్మలు పడుతుందో, ఎన్ని యుగాలు పడుతుందో, ఎన్ని నిమిషాలు పడుతుందో. నిజంగా భావావేశం ఉండి మన బంధువులందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయగలిగితే 10 రోజుల్లో అయిపోతుంది అది. అంచేత ఈ షెడ్ యొక్క కొలతలు మాత్రము ఇవాళ సాయంత్రం వేద్దాం. 32 అడుగుల వెడల్పు, 200 ఎంతుందో నాకు అప్పుడు ఎంతుంది, 218 కదా, అంటే 216 అడుగులు పొడుగ్గా వేసేస్తాం. 2 అడుగులు ఎత్తు షెడ్డే, దానిపైన ఇంకే కట్టడాలు రావు. ఇది గుర్తుంచుకోండి, ఇది నేను మిమ్మల్ని నుంచి అడిగేటటువంటి గురుదక్షిణ. మరి గురుదక్షిణ ఇవ్వటానికి మీరు ఎంతమంది ఏకలవ్యులాగా స్థాయిలో ముందుకొస్తారో, ఏ స్థాయిలో ముందుకొస్తారో మీరు చూడండి. కానీ ఆ షెడ్ మాత్రము దయవుంచి కార్యకర్తలు, ముఖ్యంగా ట్రస్ట్ వాళ్ళు గుర్తుంచుకోండి, ఇలా వచ్చిన డబ్బుతోనే కట్టండి తప్ప చందాలతో కట్టకండి ఆ షెడ్ని. ఇదంతా చెప్పిన తర్వాత అసలైన సిసలైన ఒక్క మాట గుర్తుంచుకోండి, కుండలిని సాధన మరవవద్దు. కుండలిని సాధన అనేక రకాలుగా మీకు అందజేశాను నేను, అన్ని రకాలుగానూ చేసుకోవచ్చు మీరు. ఇలాగే చేయాలా మాస్టారు, ఈ సైజు ఇలా చెప్పారు కదా, టెక్స్ట్ బుక్ రకరకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి, రకరకాల ప్రాక్టికల్స్ ఉంటాయి. ఏ రోజు మీకు ఏ విధమైనటువంటి సాధన చేయాలనిపిస్తుందో కుండలిని సాధన ఆ విధంగా చేసుకోండి. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మీరు, శ్రీరామ శర్మ ఆచార్య నామాలు ఉన్నాయి కదా 108, వాటిని మాత్రము ఒకసారి ఖచ్చితంగా చేయండి. అదే రౌండ్స్ లాగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అదే రౌండ్స్ లాగా చేసుకోండి. సాయంత్రం పూట లోల లక్ష్మీధర దేశకుల యొక్క నామాన్ని 108 సార్లు ఆ చక్రాల మీద చేసుకోండి. ఆ ఇద్దరు గురువులు మనకి తెలియకుండా ఎంత రకాల సహాయపడుతున్నారో మీకు తెలియదు. ఈనాడు మనం ఇక్కడ కూర్చున్నాం అంటే వాళ్ళిద్దరే కారణం. రేపు మనం ఏ స్థాయికి ఎదుగుతామో మనకి తెలియదు, ఆ ఎదుగుదలకి కూడా వాళ్ళే కారకులు. ఎదగకపోతే మన బద్ధక్యమే కారణం. ఇది గుర్తుంచుకుని మనం అందరం కూడా ఈ ఆశ్రమ నిర్మాణానికి కావలసినటువంటి మానసిక స్థితిని, కుండల్ని సాధనకి కావలసిన మానసిక స్థితిని, డ్యాన్స్ చేయగలిగేటటువంటి మానసిక స్థితిని తెచ్చుకుంటాము అని ఆశిస్తూ, ఇక్కడ కుండలిని జాగరణకి గురుదేవుల యొక్క 108 నామాలు ఉన్నాయని చెప్పాం కదా. ఆ 108 నామాలు మీకు సంక్రాంతి కానుగ్గా ఇస్తున్నా. జాగ్రత్తగా దీన్ని చూసుకుని చేసుకోండి. స్వస్తి.